சௌந்தரிய சார சர்வஸ்வம், மந்தஸ்மித மனோகரம், வந்தாறு ஜனமந்தாரம், வந்தே சாயி மகேஸ்வரம், துரியாதீத பதஸ்திதாம் ச கருணம் ஜானாக்னி சைலஸ்திதாம், மஜ்ஜன்மாந்தர புண்ணியபாக வசத் பிராப்தம் சத்குரும் சச்சசாயீஸ்வரம், ஆலம்பேன விஹீனம் வியோமாபம் பரிபூர்ணம் நிஷப்தம் குருரூபம் தத் பிரம்மஸ்புரதாம், பரம மகேஸ்வர ஸ்வரூபுடு சச்சிதானந்த குருமூர்த்தி அயின பகவான் சச்சசாயி திவ்ய சரணாரவிந்தாலுக்கு அநேகானேக நமஸ்கிருத்தலு சமர்ப்பிஸ்து.
ఇప్పుడు యోగం ఉంది, భూదేవి యొక్క విలాపం కూడా ఇవాళ అట్లాగే ఉంది. మళ్ళీ అటువంటి కృష్ణుడు, మళ్ళీ అటువంటి అవతార పురుషుడు ఎప్పుడు వస్తాడో, వస్తాడా? అందువల్ల ఆయన వల్ల కదా మా నువ్వు నాలుగు పాదాల మీద నడిచావు, ఆయన లేనందువల్ల కదా నీవు ఒంటి పాదం ఉన్నదానికి అయినావు, నా పరిస్థితి కూడా అంతే అని అంటూ, హరిపాదం బుల్లు సోకటి తిరి కథమున అఖిల భువన సేవ్యత్వముతో ఇంతకాలం నేను స్థిమితంగా ఉన్నాను, స్థిరంగా ఉన్నానని కాస్త అహంకరించాను. భూదేవి చెప్తున్నది, ఈ స్థిమితంగా ఉండటానికి ఆయన దివ్య పాదస్పర్శే తప్ప నా శక్తి కాదని తేలింది. నాకు ఏర్పడిన కించిత్ గర్వాన్ని కూడా దూరం చేసి పరమాత్మ వైదులకు వెళ్ళిపోయినాడా శ్రీకృష్ణ పరమాత్మ. ఇది ఖచ్చితంగా ఆనాటి పుటపర్తికి సంబంధించిన పద్యంగా అనిపిస్తుంది చదువుతూ ఉంటే. ఆ మధురోక్తులు, ఆ నయనములు, ఆ దరహాసములు, ఆ దయారసములు, ఆ మురిపులు, ఆ తడవులు, ఆ గమర క్రియలు, మనోహర ప్రేమాకరావలోకనము, ప్రీతి కనుమగలేని తపస్సు లేనటువంటి వారు, అధ్యయనం లేనటువంటి వారు ఆ మధురోక్తులు మళ్ళీ వినగలరా? చతురోక్తులు వినగలరా? ఆ రకమైనటువంటి ఆనందాన్ని మళ్ళీ మనం పొందగలమా అని ఆయన ఈ మెల్లని నడక అవతార పురుషుడు యొక్క లక్షణం. ఆ అవతార తత్వానికి చేరని వాడు గబగబా నడుస్తుంటాడు, హడావుడి పడుతుంటాడు, పరమాత్మ నెమ్మదిగా ఉంటాడు, హాయిగా ఉంటాడు. ఎందుకు అదే చెప్తున్నది ఇక్కడ, మెల్లన నాపై యాదవ వల్లభుడు గిడగా. ఏమైంది? ఆయన నడుస్తుంటేట మోహవశనై మోహం ఏర్పడింది. రోమాంచము క్రియ, ఒంటి మీద ఉన్నటువంటి రోమాలన్నీ కూడా నిక్కబుడుచుకున్నాయి ఆ పరమాత్మ యొక్క పాద సంస్పర్శ చేత. సస్యములు మార్గమున, నేను బాగా పండాను, నేను బాగా సస్యాలు ఇచ్చాను, ధాన్యం పండింది, పూలు పూచినాయి, కాయలు కాచినాయి అంటే ఆ పరమాత్మ యొక్క దివ్య పాద సంస్పర్శన చేత నా హృదయం రాగరంగితమైంది. మొలకలు మొలకలై తేలినాయి, ఆ మొలకలన్నీ మొలకెత్తినాయి, ఆ మొలకెత్తి సమృద్ధమైనటువంటి ఒక సంపదగా ఏర్పడింది అని చెప్పుకుంటూ ఉంటే కలిపురుషుడు అక్కడే ఉన్నాడు. ధర్మదేవత, ఈ పాత్రలు చూడండి, ఒకటి ధర్మదేవత, భూదేవత, భూదేవి అమ్మవారు, పరీక్షన్ మహారాజు అనుభవించడానికి చూడటానికి ధర్మం పాలించిన రాజు, మూడు ఈ ముగ్గురిని యాతన పెట్టడానికి ఒక్క కలిపురుషుడు వాడున్నాడు అక్కడ. కైలాసాచల సన్నిధంబగు మహాగంభీర గోరాజంకాల క్రోధుడు దండహస్తుడు నృపాకారుండు క్రూరుండు జంఘాలుండొక్కడు. జంఘాలుడంటే మహావేగంతో పరిగెత్తేవాడు, వాడి నడకే పరిగెత్తిన వాడు జంఘాలుడు అంటారు. అందుకనే జంఘాల శాస్త్రి క్ష్మాలోక యాత్ర అని ఒక పుస్తకం ఉంది చిన్నప్పుడు తెలియం. ఆ జంఘాల శాస్త్రి అంటే ఆకాశంలో మేఘాలు ఎలా పరిగెత్తుతాయో మన మనస్సు ఎలా పరిగెత్తుందో, వాడు క్ష్మాలోక యాత్ర, వాడు భూలోకానికి వచ్చాట. ఏమైంది కథ అది? జంఘాల జంఘాలుండొక్కడు శూద్రుడు ఆ సురగతి కారుణ్య నిర్ముక్తుడై నేలంకూలగదన్నే పంచిటిలగాత పదాహతి. ఆ ధర్మదేవత అసలే కుంటిదై ఒక్క పాదం మీద ఏడుస్తూ ఆ యుద్ధ రూపంలో ఉంటే కలిపురుషుడు వచ్చి కాళ్ళతో దాన్ని తన్నాడు. తన్నగానే పాపం నేల మీద పడిపోయింది. ఆ పడినప్పుడు చూశాడు, చూడగానే రాజముద్ర లక్షణాలున్నటువంటి వాడుగా వీడు కనిపిస్తున్నాడు. కానీ వీడు ఎందుకని ఆ ఎద్దును ఎందుకు తంతున్నాడు ఈయనకు అర్థం కాదు. పరీక్షణ మహారాజుకి ఎందుకు రా కొట్టావు, నేను అన్నకు కుమ్మిందా కొమ్ములతో కదీసేను, నీ దగ్గరకు ఏమన్నా వచ్చిందా, నిర్భీతి వైభోవులం తన్న కారణమేమి, మధ్య వ్యసనాధక్షోణిని ఏరాదు ఎరుగవాధుతత్వము భూమి భృత్సన్నాహము వణచ్చెదెవ్వడము నిన్ను శాసించదందుమతి. నీకు తెలియదా ఈ రాజ్యాన్ని పరీక్షణ్ మహారాజు పాలిస్తున్నాడని, ఇక్కడ ధర్మం నాలుగు పాదాల నడవాలని నడిపించేటువంటి ప్రయత్నం చేసే రాజకుడున్నాడని ఎరుగవా, ఇటువంటి మూగజీవుల మీద నీ ధాష్టీకం ఏమిటి, నువ్వు గనక ఈ అలవాటు మానుకోకపోయినట్లయితే బాణాహుతితో నిన్ను సంహారం చేస్తాను అన్నాడు, బాణం వేసి నిన్ను చంపుతాను అన్నాడు. గాండీవియు ఈ పరీక్షణ్ మహారాజు ఎవడో అనుకోకు, గాండీవియు చక్రియు భూమండలి బెడవాసి చలిన మదమత్తుడవై దండింప తగనివారల దండించద నీవ తగుదు దండవనం. అర్జునుడు కృష్ణుడు లేరు, వాళ్ళిద్దరు కృష్ణార్జునుడు వెళ్ళిపోయారు అవతారం చాలించి, మనం ఏం చేసినా చెల్లుతుందని అనుకుంటున్నావా, ఇంకా మేము ఉన్నాం అన్నాడు పరీక్షణ్ మహారాజు. అర్జునుడిని అప్పుడే యుద్ధం అయింది గనక, అర్జునుడు అంటే చెడ్డ పనులు చేసే వాళ్ళందరి పట్ల ఆయన అరివీర భయంకరుడు. ఆయన చేత ఎవరి మీద ఎప్పుడు ఏ బాణం వేయించాలో ఆయన చేయటానికి కృష్ణుడు ఎట్లాగూ ఉన్నాడు. వాళ్ళిద్దరూ లేరని మాత్రం అనుకోక అంటూ జాలి పడరేల పాలు పోసి చంపెదీపుడే నాలుగు పాదముల నిన్ను నడిపించదన్సుమీ. ధర్మదేవతకి రాజుగా ఒక అర్థం ఇచ్చారు. రాజు ఐశ్వర్యం ఇవ్వక్కర్లే, రాజు మన కష్టాలు తీర్చక్కర్లే, మన కష్టం వినాలి, విని నేనున్నాను అని ఒక అభయం ఇవ్వాలి. స్వామి చేసింది ఏమిటి, వై ఫియర్ వినయాం హియర్, అది అభయం. ఈ వై ఫియర్ వినయాం హియర్ అందరిలోని నాని నాని బాగా ఎక్కువైపోయిందని ఒక ఆయన ఇట్లాగే రాసుకొని వెళ్ళాడు. వై ఫియర్ వినయాం హియర్ అని స్వామి రాశారు, దాని కింద మీరు సంతకం పెట్టండి అని అడిగాడు. అడిగితే స్వామి చాలా ఆయన విజయము చేరడి వన్నెలాడు, ఈ చూసి చూసి వై ఫియర్ వినయాం హియర్ అన్నారు, చాలా పాత మాటే వై ఫియర్ వినయాం హియర్ అన్నారు స్వామి. అది ఆ హెచ్చు కొట్టేశారు, నియర్ రాసేశారు. అది అలాగే ఈయన కూడా ఒక అభయం ఇచ్చాడు. ఇవ్వగానే గోరూప అయినటువంటి భూదేవితో ఇంకో మాట అన్నాడు, అతడింత వైభవముడక్కడ పోయనూచు ఎవ్వగల కృషి నుంచి నేత్రముల వారి కణంగుళ్ళు తేకుమమ్మ. ఎడవద్దమ్మా, అందుకనే ఎంత దుఃఖం రానివ్వండి, కన్నీరు కార్చకూడదు. సైకాలజిస్ట్ అంటాడు కన్నీరు కరచనివ్వండి హాయిగా దుఃఖం తీరుతుంది అంట. వడిదేం పోయింది విశ్వనాథ్ వారు అన్నట్టు ఆయన ఆసుపత్రిలో పడుకున్నట్ట, పడుకుంటే చివరి దశ ఆయనకి, డాక్టర్లు వస్తున్నారు పోతున్నారు మందులు ఇస్తున్నారు. ఇలాగే మనబోటి వాడు కూడా వాడు వెళ్ళి ఆ మహాకవిని ఆయన్ని దర్శనం చేసుకుందామని వెళ్ళి, ఏం భయం లేదంటున్నారు మీరేం భయపడకండి అన్నట్టు. ఏమన్నావు అన్నట్ట, ఏం భయపడద్దంటున్నారండి, ఎవరన్నారు అన్నట్ట, డాక్టర్ అంటున్నాడండి ఇప్పుడే. వాడిదేం పోయిందే, ప్రాణం నాది, వాడు అదే చెబుతాడు అన్నట్ట. భయపడద్దేంటి, నా ప్రాణం పోతుంటే పడద్దు పడద్దు అంటే ఉంటుందా, పోతే పోయింది నువ్వు ఎందుకు వచ్చావన్నట్ట, మిమ్మల్ని దర్శనం అయిందిగా ఏ కాదు బయలుదేరదన్నట్టు, అట్లా ఉంటాయి ఇది. కాబట్టి ఏడవకూడదు, లోబెగడకు మద్విశిఖ బృందములను వృషలు వధించు నా మగటి చూడబొమ్మ వెరమానవగదమ్మ శుభప్రదాయిని. అందుకే గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాస్తమస్త సుఖినో భవంతు. ఇక్కడ గో అంటే గో, రెండో అర్థం అసలర్థం ఏంటంటే ఆవలి కాదు, జ్ఞానము అని అర్థం. బ్రాహ్మణుడు అంటే కులం చేత బ్రాహ్మణుడు కాదు, ఎవరు నిరంతరము బ్రహ్మమునందు తమ హృదయాన్ని స్థిమితం చేసుకుని బ్రహ్మణ్యభూతుడై చరిస్తూ ఉంటాడో వాడు బ్రాహ్మణ్యుడు బ్రహ్మణుడు అవుతాడు. కాబట్టి గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, జ్ఞానము ఉండాలి, జ్ఞానమును ఆధారం చేసుకుని జీవించే బ్రాహ్మణుడు ఉండాలి, అంతేగాని వృత్తిని ఆధారం చేసుకునే బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు కాడు. అది కాబట్టి చూడమ్మా నేను నిన్ను కాపాడుకుంటానన్నాడు.
ధర్మమూర్తి వయ్య ధర్మజ్ఞ వృషరూప పరమ ధర్మ మీరు పలుకు త్రోవ పాప కర్మ చేయు పాపంబు సూచింప పాప కర్ముడేడు పదము వచ్చు.
అప్పుడు పరీక్షన్ మహారాజుకి అర్థమైంది, భూదేవి గోవు వీళ్ళందరూ ఎవడి వలననో యాతన పడుతున్నారు, వీడు కలిపురుషుడు, మా తాతలు ముత్తాతలంతా కూడా చెప్పి వెళ్ళారు, ప్రధానంగా ధర్మరాజు కలిప్రవేశం జరిగింది జాగ్రత్త అని ఉపాయని చెప్పి వెళ్ళాడు కనుక కలిపురుషుడే వచ్చాడు తెలుస్తున్నాయి అనుకున్నాడు. అనుకొని ఎప్పుడైతే బాణాహుతితో నిన్ను చంపుతానని అన్నాడో కలి ఒడికిపోయినాడు. ఒడికిపోయి కలి పరీక్షన్ మహారాజు దగ్గరకు వచ్చి కంపించ దేహమెల్ల చంపకుమో రాజ తిలక శరణాగతు రక్షింపుమని తనకు మొక్కిన చంపక కలిరాజు సూచి. నన్ను చంపద్దు, నన్ను కాపాడు, శరణాగతి పొందుతున్నాను, శరణు శరణు అన్నాడు కలిపురుషుడు పరీక్ష మహారాజుకి. అప్పుడు అన్నాడు ఈయన,
అర్జున కీర్తి సమేతుండు అర్జున పౌత్రుండు భయరసావృత జనుల చంపనొల్లడు దుర్జన భావంబు విడచి తొలగు దురాత్మా.
అర్జునుడు మనవుడిగా ఉన్నటువంటి నేను శరణాగతి చెందిన వాడిని మేము రక్షిస్తాము తప్ప శిక్షించం, కానీ నువ్వు ఇక్కడి నుంచి వైదొలుగు అన్నాడు, అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు కలిపురుషుడు. వాడి ప్రదేశమే ఇది, వాడు ఉండవలసిన యుగమే ఇది, వాడిని వెళ్ళిపో అంటే దొంగ మన వాకిట్లోకి వచ్చాడు అనుకోండి, ఏమనుకోకు దొంగతనం చేయకు, అలా చేస్తే పాపం నువ్వు వెళ్ళిపోయింటే వాడు వెళ్తాడా, వెళ్ళడు కదా. అలాగే పరీక్షన్ మహారాజు వైదొలుగు వైదొలుగు అన్నాడు. వాడికి ప్రాణభయం చేత కలి ఏమడిగాడో తెలిసినా, వెళ్ళమంటున్నావు కానీ తప్పకుండా వెళతా, కానీ నేను కూడా ఉండే చోట ఏదన్నా చూపించు, ఎక్కడన్నా ఉండాలిగా, ఇక్కడి నుంచి వెళ్తా, ఎక్కడ ఉండాలో నువ్వు 4 ప్రదేశాలు 5 ప్రదేశాలు చేస్తే నేను అక్కడికి పోతానన్నాడు. అద్భుతమైనటువంటి విచారం. అనగానే పరీక్షన్ మహారాజ్ చెప్పాడు,
ప్రాణివధ స్త్రీ జూత పానంబు అనడు 4 స్థానములిచ్చి నీ ఉండుమనియే.
ఈ 4 చోట్ల ఉండరా అన్నాడు. అంటే ఉండకూడని ఏంటంటే ప్రాణిని వధించకూడదు, నంబర్ 1. రెండవది స్త్రీ లౌల్యం ఉండకూడదు, ధర్మబద్ధమైన సంసారం చేయాలి జీవుడు, అందుకే సంసారం ఏర్పడింది. ఇక రెండవది జూదం ఆడకూడదు, 3వది 4వది సురాపానం చేయకూడదు. ఈ 4 స్వామి ఈ 4 చెప్పారు. 4 ప్రధానంగా మధ్యమాంసాలు వదిలిపెట్టమని 60వ బర్త్డే నాడు, 60వ బర్త్డే ఆయన చాలా చెప్పారు. వెస్ట్రన్స్ అంతా కూడా వదిలిపెట్టేశారు. స్వామివారం పోయింది ఇలాగే చదువుతూ ఉంటారు, మనకెందుకని అలవాటు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఇంకా ఇక్కడ. కానీ అనేక కంట్రీస్లో ఆ దాని స్వామి చెప్పిన ఆ మాటని పాటించిన వారే ఎక్కువ మంది ఉన్నారు. 4 చోట్లనైనా అన్నాడు కలి, వాడి యుగం లేదు, ఈ 4 చోట్ల ఉంటే సరిపోతుందా ఇంకా ఉండదు అన్నాడు. ఈయన గుర్తు తెచ్చుకున్నాడు.
మరియు అడిగిన మళ్ళీ వీడు అడిగాడు, అడిగితే సువర్ణ మూలంబగు అసత్యము మదము కామ హింస వైరంబులని అడి పంచ ప్రదేశములిచ్చి.
ఇది 5 + 4 కలిపితే 9, దేవుడికి కూడా లెక్క సరిపోయింది. అంటే ఈ 9 చోట్ల అహింస, హింస చోట ఉండు, హింస ఎక్కడ జరుగుతున్నది అంటే కలి ఎక్కడ ఉన్నాడని అర్థం. అలాగే మద కీర్తి చేత, పాండిత్యం చేత, సంపద చేత, జనబలం చేత, శరీరంలో ఉన్న అంగబలం చేత మదం ఏర్పడుతుంది. మదాన్ని ఎలా పోగొట్టుకోవాలి అంటే దమం ఏర్పరచుకోవాలన్నారు స్వామి. మదము మద అని రాయగానే దాన్ని తిట్టి చదువుకో అన్నారు. దమ అయిపోయి ఎక్కడుంది, నీ దగ్గరే ఉన్నది అని. కాబట్టి ఆ దమము ఇంద్రియ నిగ్రహం నేర్చుకోవాలి. తర్వాత అహింస, హింస అనే చోట నువ్వు ఉండు, అక్కడ అహింసగా నేర్పడానికి మేము వస్తాం. వైరం ఎక్కడ ఉన్నదో అక్కడ కలిగి ఉన్నట్టు లెక్క. కాబట్టి 5 ఆ 4 కలిపితే 9 చోట్ల నువ్వు ఉండమని కలిని నిగ్రహించి వాడిని అక్కడ పెట్టి స్థాపన చేసి ఇక రత్నగర్భకు నిర్భరమైన సంతోషం కలిగించాడు. ఇంకేముంది, 9 చోట్ల కలి వెళ్ళిపోయినాడు కదా అని భూదేవి శాంతించిందట. నిజానికి పాపము యజ్ఞవరాహమూర్తి వచ్చేదాకా భూదేవి సుఖంగా ఉంది కదా. ఆవిడ ఎక్కడో సముద్రం అడుగులు ఉండేది, ఏముండేదో ఎట్లా ఉండేదో. మనబోటి వారందరి కోసం ఆయన వచ్చి అవతారం ఎత్తి పైకి తెచ్చి తీసుకొచ్చి అప్పచెప్పి దాని మీద నీళ్లు ఉండేట్టుగా చేశాడు. కనుక మళ్ళీ పరీక్షణ మహారాజు సమయంలో ధర్మాన్ని నాలుగు పాదాల నడిపిస్తానని, తదనుగుణంగానే కలి అనేటువంటి వాడిని నిగ్రహించాడని, కలి నిగ్రహింపబడి ఉన్నటువంటి సమయం. ఆ సమయంలో హరివార్తలెరుగువానికి హరిపదముల తలసువారికి అనవరతం హరి కథలు వినడు వారికి అముగురు మరణాగత మోహ సంభ్రమము లేదు అనగా, ఎవరు హరికథ వింటారో, హరికి సంబంధించిన చరిత్ర, హరికి సంబంధించినటువంటి విశేషణాలు వింటారో, ఎవరు అంటారో, ఎవరు నిత్యము హరివార్తలు వింటూ ఉంటారో, వాళ్ళకి మరణ సమయంలో ఏ రకమైనటువంటి యాత్ర వాళ్ళకి ఉండదు. భాగవతం ప్రధానంగా అనుగ్రహించేది అదే. ప్రాణం వదిలిపెట్టేటప్పుడు చాలా హాయిగా వదిలిపెట్టాలి, యాతన పడుతూ వదిలిపెట్టకూడదు. కనుక భాగవత శ్రవణం ఇది గొప్పది. ఇక్కడ వ్యాసుల వారు ఒక ప్రమాణం చేశారు, కలియుగ మానవులకు ఒక అభయం ఇచ్చారని. ఏమిటా అభయం అంటే, చేసిన దాని పాపములు చందవు కలియుగంలో. నువ్వు పాపం చేస్తేనే గాని ఆ పాపం యొక్క ఫలితం నీకు రాదు, అంటే పాపం చేయకపోతే చెందదు. తలచింతటం చేసద అన్న మాత్రమున చెందదు గదా కలివేళ పుణ్యము. ఏదైనా సరే పాపమైనా పుణ్యమైనా చేస్తే వస్తుంది. కేవలం ఒక చెడు తలపు వస్తే పాపం రాదన్నాడు, ఆ చెడు చేస్తేనే వస్తుందన్నాడు. చెడు పాపము కూడా, చెడు పాపము ఈ కర్మల వలన జీవుడికి పాపం ఎంతగా వస్తుందో, మంచి కర్మలు మంచి తలపుల వలన పుణ్యం కూడా అట్లాగే వస్తుంది. మోసము లేదటూ నృపముక్షుడుగాని ఇంకా పూ లోపల ఉన్నటువంటి తేనెని అనుభవించినటువంటి ఒక తుమ్మెద వలె ఈ కలియుగ మానవుడు ఇంకా వాళ్ళ జీవిత యాత్ర ప్రారంభించాలి. పాపం తెలియదు, పుణ్యం తెలియదు, అవన్నీ మోయటానికి త్రేతాయుగంలో రాముడు ఉన్నాడు, కలియుగంలో కృష్ణుడు ఉన్నాడు, కలియుగ మానవులకి ఇంకెవరు రాలేదు అని చెప్తూ ఈ భాగవతాక్షమైనటువంటి ఈ వేదం మనకి చెప్తూ ఉన్నది. పాప పుణ్యాలు రెండూ లేవన్నారు రమణ మహర్షి. స్వామి కూడా అదే చెప్పారు, పాపం పుణ్యం నీ మనసున్నంత కాలం ఉంటుంది. నీ మనస్సుని పరమేశ్వరుడికి అప్పజెప్పిన తర్వాత ఉన్నది ఒకటే, దాని పేరు పుణ్యం, చెడు లేదు. ఎప్పుడు పరమాత్మకి అప్పగిస్తేనే, అప్పగించకపోతే నీ మనస్సు నీ దగ్గరే ఉంది, నీ ఆలోచనలు నీవి, నీ కర్మలు నీవి, దాని వలన కలిగేటువంటి అనర్థాలని నీవే అనుభవించవలసి ఉన్నది. గనక మొట్టమొదటిగా చేయవలసిన పని ఏమిటంటే మన మనస్సుని పరమాత్మకి అప్పజెప్పడం. జగత్తుతో లీనం చేసే కంటే జగదీశ్వరుడితో లీనం చేయటం మంచిది. ఇక రాజుగారు కదా, ప్రతిరోజు ఊళ్ళోకి వచ్చి ఏం జరుగుతున్నాయో అవన్నీ తెలుస్తున్నాయి. అడవులు కూడా వాళ్ళ కింద ఉన్నాయి. అడవుల్లో ఎవరున్నారు అని, తపస్సులు ఉన్నారు, సాధకులు ఉన్నారు. అసలు వాళ్ళ యజ్ఞయాగాలు, వాళ్ళ కర్మకాండలు ఇవన్నీ ఏమన్నా సాగుతున్నాయా లేదా, అవి ఎలా ఉన్నాయి, వాటిని చూడాలి అని ఆయనకి అనిపించింది. అనిపించే రోజు వేటకెళ్ళాడు. వేటకు వెళ్తే మంచి దృశ్యాలు ఏముంటాయి, ఆయనకంటే కూడా ఒక దృశ్యం కలిగింది. ఎక్కడ అంటే ఒక తపోవనానికి వెళ్ళాడు. తపోవనానికి వెళితే అక్కడ ఒక ఆయన చెట్టు కింద కూర్చొని ఉన్నాడు, తపస్సు చేసుకుంటున్నాడు ఆయన. ఇది కీలకమైనటువంటి సన్నివేశం భాగవతంలో. పరీక్షణ మహారాజు జీవితంలో కూడా ఆయన జన్మ ఎత్తి వచ్చినందుకు వేటాడటానికి వెళ్ళిన వాడికి తపస్వి ఒక మహాముని కనిపించాడు. కనిపించి ఎట్లా ఉన్నట్టంటే ఆయన నలగుట చాలించి నేత్రుడై శాంతుడై కూర్చుండి జడత లేక ప్రాణ మనో బుద్ధి పంచేంద్రియముల బహిరంగ నీధుల పారనీక జాగరణాదిక అవస్థానత్రయము దాటి పరమమై ఉండడి పదము తెలిసి బ్రహ్మభూతత్వ సంప్రాప్తి ప్రక్రియుడై యతి దీర్ఘ జటలు తన్ను ఆవరించి అలదు ఉరు జన్మధారి అయి అలరుచున్న
తపసి పొడగని శోషిత తాలుడగుచు వెండి తడిలేక కుత్తుక వెలుగు బింద మంద భాషల ఇట్లను మనుజ విభుడు.
తన పంచేంద్రియాలని అంటే మనోబుద్ధి చిత్తి అహంకారాలని దశేంద్రియాలని సర్వాన్ని కూడా హరిభూతం చేసి బ్రహ్మపదం వైపు అనుసంధానం చేసి ఎక్కడ కదలిక మెదలిక లేకుండా అర్ధనిమీలిత నేత్రుడై యోగ నిద్రా ముద్రాంకితుడై అమనస్క ముద్రతో ఉన్నటువంటి ఒక మహాపురుషుడైనటువంటి పరమపదం తెలిసిన అటువంటి వాడు అవస్థాత్రయాతీత అని చదువుతాం. ఆ అవస్థాత్రయాతీత ఏమున్నదంటే ఉన్నది పరబ్రహ్మమే. ఆ పరబ్రహ్మాన్ని తాను దర్శనం చేస్తూ ఉన్నటువంటి వేళ నెమ్మదిగా దగ్గరకెళ్ళి అటువంటి వాడిని చూశాడు. ఆ వేటకెళ్ళిన వేళ పరీక్షిత్తు ధర్మరాజు అంశ గనక ఆ పాయలో వచ్చిన వాడు గనక ఆ తాను ముక్క గనక ఎవరు ఈయనా, ఈయనతో ఒక్కసారి మాట్లాడదాం అని అనిపించింది అని వెళ్ళాడు. వెళ్ళి ఆయన పేరు శమీక మహాముని. ఆ శమీక మహామునితో మాట్లాడే ప్రయత్నం చేస్తే విస్తృతమైనటువంటి బయట చర్యలు ఏమీ లేకుండా ఎవడొచ్చాడు ఎవడి పోయినాడన్న ఆలోచన లేకుండా హరిచింతాపరుడునై ఉండుట చేత అంటే కేవలము పరమాత్మని గురించిన విచారణలో ఉన్నటువంటి కారణంగా ఆయన ఏం చేశాడంటే కన్నులు మూసి బ్రాహ్మణుడు గర్భముతోడుత ఉన్నవాడు. పరీక్షిత ఆలోచనలు ఎలా వచ్చాయి చూడండి. ఎంత జ్ఞాని అయినా అహంకారం వదిలిపెట్టుకోకపోతే ఆ జ్ఞానం వృధా. ఎన్ని విషయాలు తెలిసినా తొట్టుపాటు పడితే ఆ తెలిసిన తనంలో నుంచి ఉత్తమోత్తమైన స్థితి కాదు అనుకున్నాడు. కన్నులు మూసుకొని కూర్చున్న ఈ బ్రాహ్మణుడు ఏం మాట్లాడేమి, నా అంతటి వాడు వస్తే అని అనుకున్నాడు పరీక్షిత మహారాజు. చేసన్నలనైన రమ్మనడు, మాట్లాడకపోతే మాట్లాడపాడు, రా అని అనొచ్చుగా అది అనడు. సరజలంబుల తెచ్చి పోయడు ఏమన్ననలైన సేయడు సమగ్ర ఫలంబులు వెట్టడు ఇంత సంపన్నత ఉందనే తన తపశ్చరణ ప్రతిమ ప్రభావము. ఇంత తపస్సు చేసే శక్తి ఉన్నటువంటి వాడా, ఓ పండివడు ఓ ఫలమివ్వడు ఓ మంచినీళ్ళివడు రారమ్మనడు దగ్గరకు రాడు ఓ మాట్లాడకపోతే మాట్లాడపోయినాడు చూడడు సన్న చేయడు సంజ్ఞ చేయడు ఏమనుకుంటున్నాడు ఈయన అన్నాడు. చూసారా అహంకారం కలి ప్రభావం అప్పుడైతే అప్పుడేగా కలితో మాట్లాడొచ్చాడు కాబట్టి ఈయన కూడా ఆవరించింది పరీక్షిత మహారాజుని అని కోపం వస్తుంది చూడండి. అహంకరి నా మాట వినలేదు అనగానే మాట అన్నవాడికి అహం ఒళ్ళంతా నిలబడిపోతుంది. ఎందుకు వినలేదో అని వీడు అనుకోడు, నేను అన్నాను నువ్వు వినాలంటే అదే పరీక్షిత మహారాజు అని మనుజేశ్వరుండు మృగయా పరిఖేద నితంత దాహ సంజనిత దురంత రోషమున సంయమి తన్ను తిరస్కరించి పూజనములు చేయడాచు మృత సర్పమునొక్కటి వింటి కొప్పునందని పడి తెచ్చి వైచనటు బ్రహ్మమునీంద్రుని హంసవేదికని. చేయవలసిన మహాఘోరం చేశాడు. నాకు సత్కారం చేయడు, నాతో మాట్లాడు, నా గౌరవం ఇవ్వడు, ఏమి ఏమి తపస్సు చేస్తున్నాడు వీడు అంటూ తన చేత ఉన్నటువంటి ధనుస్సు ఏదైతే ఉన్నదో దాని ద్వారా ఆ కొమ్ము పెట్టి పడిపోయినటువంటి చనిపోయి ఉన్నటువంటి ఒక పాముని తెచ్చి ఆయన మెళ్ళో పూమాలగా వేశాడు. అలాగా వేశాడు మెళ్ళో హంసవేదిక. ఆయన విశుద్ధ చక్రంలో ఇక్కడ ఉన్నాడు, అజ్ఞాచక్రంలో దర్శనం చేస్తున్నాడు, సహస్రారంలో నిలకడి చెందాడు మామూలు వాడ. ఇది ఎప్పుడైతే వేశాడో ఆయనకి అసలు ఏం తెలియలే, ఒట్టి శిలా సదృశ్యంగా ఉన్నాడు శమీక మహాముని. అప్పుడు ఏం చేశారు, శమీకుడికి కూడా ఒక కొడుకు ఉన్నాడు. వాడు అక్కడికక్కడికి వెళ్ళి సమిధలన్నీ ఏరుకొని అరణ్యంలో నుంచి ఇంటికి వచ్చాడు. వచ్చేప్పటికి తన తండ్రి మెడలో చచ్చిపోయినటువంటి ఒక పాము కనిపించింది. సహజంగా తన తండ్రిని ఎవడో వచ్చి అవమానం మాత్రం చేశాడు అని ఆయనకి చాలా కోపం వచ్చింది. ఎవరికైనా వస్తుంది, వాళ్ళ నాన్న కదా. కోపం వచ్చేప్పటికి ఏం చేశాడంటే ఒక్కటే మాట అన్నాడు, ఎవరు ఏం శాపం ఇచ్చాడంటే పాపంబు నీ చేత ప్రాపించ మనకింక రాదు నశించిన రాజ్యముందు బలవంతుడగు వాడు బలహీను పశుధారహయ సువర్ణాదుల అపహరించు జారచోరాదులు సంచరించురు
ప్రజకు అన్యోన్య కలహం కుల దిశ ఇల్లు వైదికంబయున్న వర్ణాశ్రమాచార ధర్మము ఇంచుకలేక తప్పిపోవు. అంత మీద లోకులు అర్థకామమ్ముల తగిలి సంచరింప ధరణి నెల్ల వర్ణ శంకరములు వచ్చును మర్కట సారమేయ కులము మేర
అన్న. కరెక్ట్ గా ఈ రోజు నుంచి నా తండ్రి మెడలో ఎవరు పాము వేశారో 7 రోజులు అయ్యేలోగా పాము కాటుతో వాడు మరణిస్తాడు అని శాపం ఇచ్చేశాడు.